మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 7th చాప్టర్ మనం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. అది వైశాఖ మాసం మధ్యాహ్న సమయం. ఇంకా ఎండకేం తక్కువ, వైశాఖ మాసపు మధ్యాహ్నపు టెండ మండిపోతూ ఉంది. ఆ మంటలకు కాల్చటానికి ఆకాశంలో ఏమీ దొరక్క ఆకాశపు పొరలనే కాలుస్తున్నట్టుగా ఆకాశం ఎర్రగా ఉందిట. ఆ మంటలకు కాలిన భస్మంలాగా ఎర్రటి దుమ్ము రేగి నిప్పురవ్వల వర్షంలాగా ఉన్నదిట. ఆ ఎర్రమట్టి రేగి కింద పడుతూ ఉంటే, గాలికి ఎగురుతూ ఉంటే నిప్పురవ్వలే వర్షంలాగా వస్తోందయ్యా అన్నట్టుగా ఉందిట. ఆ మంటలకు చిట్లి మండుతున్న ఇనప రజను, అంటే రజనంటే మెత్తటి పొడి, ఇనుప రజను వంటి ఎర్రని ధూళిని అంటుకోకుండా జాగ్రత్తగా ధూళికి తగలకుండా దొంగాటలాడుతూ పైకి కిందకి ఎగురుతూ ఉన్న రాబందుల గుంపు గుండ్రంగా తిరుగుతూ ఉన్నదిట పైన. ఆ రాబందుల కళ్ళకు కింద ఉన్న 5 కొండలు గిరగిరా తిరుగుతున్నట్టుగా కనపడుతున్నాయిట. ఎర్రటి బండలతో నిండిన ఆ కొండలు దూరం నుంచి వాటి కళ్ళకు ఎలా కనపడుతున్నాయిటంటే రక్తంతో తడిసిన అన్నం ముద్దల్లాగా ఉన్నాయిట. కొండరాళ్ళు కాలం గడిచే కొద్దీ వాటంతటవే చిట్లి అలా బద్దలయ్యి ముక్కలు ముక్కలుగా పొరలు పొరలుగా జాళ్ళు జాళ్ళుగా ఏర్పడినయిట. జాళ్ల లోతులలో పొడలు పొడలుగా తయారైన రాతి పొరలు చూడటానికి దూరం నుంచి ఎలా ఉన్నాయిట, పచ్చిమాంసపు ముద్దలను నరికి 4 పక్కలకు విసిరేసినట్టుగా ఉన్నాయిట. అసలు ఏమిటిది ఈ వర్ణన ఏమిటి? 5 కొండల శిఖరాల మీద 5 మహాభవనాలు, ఒక్కొక్క భవనం మీద బంగారపు నీరు పోసిన 4 గోపురాలు, అంటే గోపురాలన్నీ గోల్డ్ కోటెడ్ గోపురాలన్నమాట. ఆ భవనాలు పైనుంచి చూస్తూ ఉన్న రాబందుల కళ్ళకు ఎట్లా ఉన్నాయిట? రాబందులకు కనపడే దృశ్యాన్ని ఎలా వర్ణిస్తున్నారో చూడాలి ఇప్పుడు మనం. కొండల మీదికి కాళ్ళు 4 కాళ్ళు చాచి ప్రాణభీతితో ప్రాణభయంతో విలవిలా తన్నుకుంటున్న జంతువులలాగా ఉన్నాయిట 4 భవనాలు ఆ రాబందుల కళ్ళకి. ఈ వర్ణన అంతా చూస్తుంటే మనకి ఇది సర్వసామాన్యంగా లేదు, ఏదో ఇండికేట్ చేస్తూ ఉన్నది, ఒక రాక్షసత్వం ఇక్కడ స్ఫురణకొస్తూ ఉంది మనకి. ఏమిటి ఆకాశం మంటలతో కాలటం, ఎర్రని దుమ్ము నిప్పురవ్వల్లాగా ఎగరటం, చిట్లి మండుతున్న ఇనపరజను, మధ్యలో రాబందుల దొంగాటలు, రక్తంతో తడిసిన అన్నపు ముద్దలు, 4 పక్కలకు విసిరేసిన పచ్చిమాంసపు ముద్దలు, విలవిలా ప్రాణభీతితో తన్నుకుంటున్న 4 కాళ్ల జంతువులలాగా కనపడుతూ ఉన్న భవనాలు రాబందుల దృష్టికి ఇలా కనపడుతూ ఉన్నాయి అని వర్ణించటం రచయిత చెప్పబోయే విషయం ఎటువంటిది అని మనం ఊహించుకోవచ్చు. ముందు చదువబోయేది ఒక విధ్వంసకాండలాగా ఈ శవాలను పీక్కుదినే రాబందుల నమూనాల జాతి ముందుకు దూకి సాధువులైన సామాన్య ప్రజలు ఎలా కష్టనష్టాలు పడబోతున్నారు అనే విషయం చెప్పకుండానే చెప్తూ ఉన్నట్టుగా ఉంది. ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు, ఆ భవనాల చుట్టూ కూడా ప్రాంగణం అంటే ఆవరణ 1000 ధనస్సుల విశాలత్వంలో ఉన్నదిట. ఇంతకు ముందు కూడా ఇటువంటి లెక్క చెప్పారు, ఒక్కొక్క ధనుస్సు ఎంత పొడుగుంటుందో దానికి 1000 రెట్లు. పూర్వకాలపు కొలతలు ఇలా ఉండేవన్నమాట. ఆవరణ లోపల ఆపకుండా నీళ్లు చిలకరిస్తూ ఉన్న జలయంత్రాలున్నాయిట. వానజల్లులాగా ఆగకుండా పడుతూ ఉన్న సన్నటి నీటి జల్లు ఆ చోటునంతా తడుపుతూ ఉంటే ఆ ఎర్రమట్టి నేల మెత్తగా మీగడలాగా చదునుగా నున్నగా ఉన్నదిట. అక్కడ గులకరాళ్ళు ఏమీ లేకుండా ఏరి పారేయటానికి వనపాలకులు ఉన్నారుట. వాళ్ళు పూల మొక్కల పక్క నుంచి మెల్లగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఎండలకు మండిపోయే ఆ పర్వతం మీద ఒక జలధార గొట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నారుట. భూమిలో ఎక్కడో లోతుగా ఉన్న సదానీరము అనే పేరున్న నది నీళ్లుట అవి. ఆ భవనం ప్రతి ద్వారం దగ్గర ఇద్దరు చొప్పున ఆయుధాలు పట్టుకొని కాపలా భటులున్నారుట. భవనాల లోపల ఇంద్రలోకపు వైభవం అంతా ఉట్టిపడుతున్నదిట. శాలలన్నింట్లోనూ మంచి గంధము, పచ్చకర్పూరము వాసనలు వెదజల్లుతూ ఉన్నాయిట. ఇదంతా చూస్తుంటే మనకే అర్థమైపోతుంది మోడర్నైజేషన్ అనేది అక్కడ బాగా ఉంది అని. గొట్టాలతో నీళ్లు సప్లై చేసుకోవటము అది భారతీయుల లక్షణం కాదు. వాళ్ళు నదికి వెళ్ళి తెచ్చుకుంటారు కానీ వాళ్ళు ఏ రకంగానూ నీళ్ళని దగ్గరికి తెచ్చుకునే ప్రాసెస్ లేదది ఇంతకుముందు. నేల చదును చేసేటట్టుగా స్ప్రింక్లర్స్ లాంటి జలయంత్రాలు ఇదంతా మోడర్నైజేషనే. పెద్ద పెద్ద భవనాలు, దానికి తగినట్టుగా బంగారపు నీరు పోసిన శిఖరాలు, గోపురాలు, ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే బాగా డబ్బుతో సంపాదించుకున్నటువంటి విషయాలు, సౌఖ్యాలు, మనుషులు నవీన యుగంలో ఏర్పరచుకున్న సౌఖ్యాలు, ఇక్కడ భారతీయత లక్షణాలు మనకి బాగా తక్కువగా కనపడుతున్నాయి. వేరే మాటలు అక్కర్లేదు, ఇంద్రలోకపు భోగాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. అన్ని శాలల్లోనూ మంచి గంధము, పచ్చకర్పూరము కలిపిన వాసనలు కంటిన్యూస్గా వెదజల్లబడుతూ ఉన్నాయిట. పొడలుగా ఉన్న పాముల చర్మంతో చేసిన చాప, ఎన్నో అల్లికలు చేసి ఎంబ్రాయిడరీ లాంటి అల్లికలు చేసి వచ్చే దారిలో కార్పెట్లాగా పరిచిపెట్టబడిందిట, పరిచిపెట్టారుట. మొత్తం అన్ని శాలల్లోనూ, శాలలంటే పెద్ద పెద్ద రూమ్స్, మనం దాన్ని పెద్ద హాలు అని అంటాం కదా, అలాంటి శాలల్లో రత్నాలు పొదిగిన కార్పెట్స్ పరిచున్నాయిట. అక్కడక్కడ పులి చర్మము, జింక చర్మం కూడా ఉన్నాయిట. ఎక్కడా కూడా కాలికి మట్టి అంటటం అనేదే లేదు అక్కడ. కూర్చునే ఆసనాలన్నీ కూడా, అంటే కుర్చీలు లాంటివన్నీ కూడా మన రిక్లైనర్స్ లాగా అవసరాన్ని బట్టి సౌకర్యానికి తగినట్టుగా ఆకారాలు మార్చుకునేట్టుగా ఉన్నాయిట. ఎగ్జాక్ట్లీ ఇవే. అవసరమైనప్పుడు గోడలకు వేళ్లాడుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాఖండాలు ఉన్నాయిట, పెయింటింగ్స్ లాంటివి. ఆ చిత్రాల్ని పట్టుకు లాగితే అది మంచి పందిరి మంచంలాగా యువతలకు వస్తుందిట. పందిరి మడతల మంచం ఉంటుంది. గోడల్లో అంత రత్నాలు తాపడం చేసి ఉన్నాయిట. గూళ్ళల్లో పెట్టిన రంగురంగుల దీపాల కాంతులన్నీ కూడా వెదజల్లుతూ ఉన్నాయిట. ఆ భవనమంతా ఫుల్గా రాజకుమారులు, రాజవంశాల అనేక రాజవంశాల రాజకుమారులు భోగభాగ్యాలతో అక్కడ విహారం చేస్తూ, స్వేచ్ఛా విహారం చేస్తూ ఉన్నారట భవనాల లోపల. వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళందరూ చాలా శౌర్యవంతులు, బలమైన వాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళెవరంటే జరాసంధుణ్ణి ఒప్పుకోకుండా బలంగా ఎదురు తిరిగిన వాళ్ళందరినీ అతడు ఆకర్షించి ఆ రకంగా ఆ భవనాల్లోనే ఉంచి బయటికి వెళ్ళనివ్వకుండా బంధించాడు. వాళ్ళని ఏం చేస్తాడంటే రోజుకొకళ్ళ చొప్పున యజ్ఞశాలలో ఉన్న కాలభైరవుడి విగ్రహానికి బలిచ్చేస్తూ ఉంటాడు. బలిచ్చిన వాళ్ళని అతను ఇంకా కూడా ఏం చేస్తాడంటే మంత్రశక్తి అనేది ఉంది కాబట్టి, అథర్వణ మంత్రశక్తి ఉన్నది అతని దగ్గర, జరాసంధుడి దగ్గర. ఆ శక్తితో సూక్ష్మదేహాలతో అక్కడనే ఉండేట్టుగా చేస్తాడు. అక్కడే తిరుగుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు శరీరాలు ఉండవు కానీ సూక్ష్మదేహాలతో ఆ చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉంటారు. వాటిని అట్లా తిరిగే వాటిని ప్రేతములు అని అంటారు. రాత్రిపూట ఆ కొండల మధ్యలో గిరివ్రజపురంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఆ సూక్ష్మ శరీరాలతో. ఫిజికల్ బాడీ ఉండదు కానీ ఎంటిటీ ఉంటుంది. శత్రువు ఎవడైనా గనక ప్రవేశిస్తే వాడి ప్రాణాలు తీసేసి ఆ శవాన్ని దోవలో పారేస్తారు, ఎక్కడో ఒక మార్గ మధ్యంలో పడేస్తారట. అది అక్కడ సేఫ్టీ సిస్టమ్ పెట్టుకున్నాడు జరాసంధుడు. గిరివ్రజపురం చుట్టూ ఉన్న కొండలు, 5 కొండలు ఉన్నాయిట. వాటిల్లో 3 కొండలు బాగా పెద్దవిట. ఆ 3 కొండల పేర్లు గోమంతం, వృషభం, రైవతకాద్రి. వాటి లోయల్లో ఎత్తుగా 3 పెద్ద భేరులు పెట్టి ఉన్నాయిట. భేరులంటే మోగిస్తే విపరీతమైన భాంకారాలు విపరీతంగా వస్తాయి. వాటి కథ ఏమిటంటే, పూర్వం ఋషభుడు అనే రాక్షసుడు పశ్చిమ సముద్రం దాటి, వెస్ట్ సముద్రం దాటి యవనసీమల నుంచి భరత భూమికి ప్రవేశించాడు. మహాతాంత్రికుడు, మనుషుల్ని తినేటటువంటి వాడు, వాడు అంత జంతుజాలాన్ని వశపరుచుకున్నాడు. వాడి మంత్రశక్తితో మొత్తం జంతువులన్నిటినీ వాడి వశమైపోయినాయి, అడవిలో ఉన్న జంతువులన్నిటినీ కూడా. మనుషులతో పోరాడటం నేర్పించాడు వాడు ఆ జంతువులకి. మహావృషభాలని, పెద్ద పెద్ద ఆబోతుల్ని ఆమంత్రించి ఈ రాజ్యం మీద వదిలిపెట్టేవాడు. అలా వదిలేసిన ఒక సందర్భంలో చండకౌశికుడి శిష్యుడొకడు బృహద్రథుడు అనేవాడు గురువుగారి కటాక్షంతో ఏ ఆయుధము లేకుండా ఆ వృషభాలన్నిటినీ, ఆ ఆబోతులన్నిటినీ చీల్చి చెండాడి వృషభుణ్ణి కూడా చంపేశాడట. తర్వాత ఆ వృషభాల డొక్కలన్నీ చీల్చి డోళ్లు కడతాను అని ప్రతిజ్ఞ చేశాడట. మనకు కూడా అదొక మాట ఉంది, డొక్కజించి డోళ్లు కడతా అనేవాళ్ళు పూర్వకాలం, ఇట్లా వచ్చిందన్నమాట. అది ప్రతిజ్ఞ ప్రకారం వాటి చర్మాలన్నీ తీసి కలిపి కుట్టి ఈ మూడు మహాభేరులు తయారు చేయించాడట. అందులో ఒక భేరిని మోగిస్తే చాలు, లోయల్లో ప్రతిధ్వనుల ప్రభావంతో మిగతా రెండు వాటంతటవే మోగుతాయట. ఇట్లా ప్రతిధ్వనిస్తూ రీసౌండింగ్గా ఒకసారి పుట్టిన ఆ భాంకారం నెల రోజుల దాకా అలాగే ఉంటుందిట. నెమ్మదిగా తగ్గుతూ ఎప్పటికో సమసిపోతుంది, ఎప్పటికో అయిపోతుంది ఆ శబ్దం, ఆగిపోతుంది. నగరానికి కాపలాగాసే రక్షక భటులు వాళ్ళు ఒప్పుకోకుండా, వాళ్ళు చూడకుండా ఎవ్వరూ ఎక్కడ లోపల ప్రవేశించలేరు. అంటే కాపలా వాళ్ళు ఉంటారు కంటిన్యూస్గా నగరాన్ని రక్షించటానికి, ఏ ఒక్కళ్ళని లోపలికి అలౌ చేయరన్నమాట. ఎవడైనా ఎక్కడైనా పొరపాటున ప్రవేశిస్తే వెంటనే ఆ భేరులన్నీ వాటంతట అవే విపరీతంగా మోగుతాయట. కానీ ఆ భేరులు మోగకుండా నగరంలో ప్రవేశించటానికి పుష్పాలు అమ్మేటటువంటి వాటిక ఉన్నదిట, ఒక చోటు ఉన్నది, పూలు అమ్మే దారి ఒకటి ఉంది. ఆ దారిలో నుంచి భవనంలోకి ప్రవేశించే రహస్య ద్వారం ఒకటి ఉన్నదిట, ఎవ్వరికీ తెలియని రహస్య ద్వారం. కొండల మధ్యగా ఉన్న ఆ నగరం అష్టదళాకృతిగా నిర్మించారట. అష్టదళాలంటే ఎనిమిది ఎనిమిది రేకులున్న పద్మం అనుకోవచ్చు. అలా నిర్మించారట, అలా కట్టారట. బాటలు అంటే మా దోవలన్నీ కూడా, రోడ్స్ అన్నీ కూడా నున్నగా ఉండి అద్దాల్లాగా ఉంటాయట. ఆ బాటలకి ఇరుపక్కల రెండు పక్కల మంచి నీడనిచ్చేట్టుగా పెద్ద పెద్ద చెట్లు, మధ్య మధ్యలో పూల మొక్కలు, పూల మొక్కలు వరుసగా ఉంటాయట. ఆ బాటలు కలిసిన చోట రంగురంగుల చేపలు ఈదుతూ ఉన్న చిన్న చిన్న లేక్స్ ఉంటాయట, సరస్సులు ఉంటాయట. అష్టదళాలకు మధ్యలో కర్ణికగా అంటే ఆ సెంటర్లో, అష్టదళాల మధ్యలో రాజభవనం ఉందిట. అది పాల వంటి రాతితో కట్టారు. అది ఎలా ఉంటుంది, దాని మీద ఉన్నటువంటి చిత్రకళ కూడా ఎలా ఉంటుందిట, వెన్నముద్ద మీద గుర్తుల్లాగా సున్నితమైన శిల్పాలతో ఉంటుందిట. డెలికేట్గా ఉంటాయన్నమాట దాని మీద ఉన్న శిల్పాలన్నీ కూడా. భవనాన్ని సమీపించే దారి, భవనం దగ్గరికి వెళ్ళే దారి ఆ బాటలో కూడా పచ్చిక విపరీతంగా ఉంటుందిట. సరిగ్గా మన వెస్ట్రన్ కంట్రీస్ గురించే వర్ణిస్తున్నారు ఇక్కడ, అలా ఉందని, అలా చేసుకున్నారు అక్కడ వాళ్ళు. ఆ పచ్చిక మీద అంటే లాను, దాని మీద జలయంత్రాలు, స్ప్రింక్లర్సే. ఆ జలయంత్రాలు పచ్చిక మీద జల్లేవి, సుగంధ జలాల్ని చల్లుతూ ఉంటాయి. అంటే మంచి వాసన కూడా వస్తూ ఉంటాయి ఆ నీళ్లు. ఒక పక్కన ఆ నీళ్ళకి పచ్చిక పెరుగుతుంది, తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ కాలిబాటకు అటు ఇటు జల ప్రవాహాలు ఉంటాయట, రెండు పక్కల జల 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 శబ్దం చేస్తూ కిందకి దిగిపోతూ ఉంటాయట. అవి అవి ఎలా ఉంటాయి, లోహతంత్రికలు సప్తస్వరాల, అది కిందకి దిగుతూ ఉంటే సప్తస్వరాల సంగీతాలు పాడుతున్నట్టుగా చప్పుడు వస్తుంది ఆ నీళ్లు కిందకి దిగుతూ ఉంటే. భవనం సింహద్వారానికి ఎదురుకుండా పెద్ద శాల ఉన్నదిట, దాని మధ్యలో తెల్ల కలువ మొగ్గల్లాగా మేడ మీదికి మెట్లున్నాయట. ఆ పై అంతస్తులో నిలబడి గవాక్షం నుంచి చూస్తూ ఉన్నాడు ఒక ఆయన. ఆయన భుజాలు మామిడి పండు, మామిడి పండ్లలాంటి భుజాల మీద, కండరాల మీద జారి జారిపోతూ ఉన్న ఎర్రటి జిలుగు వస్త్రాన్ని సవరించుకుంటూ హఠాత్తుగా వెనక్కి తిరిగి జరాసంధుడు ఇట్లా అన్నట్ట. అంటే అతను జరాసంధుడు అన్నమాట. అంటే అది జరాసంధుడి భవనం. ఆ భవనం ఇంద్రభోగాలతో ఉన్నటువంటి ఆ భవనాన్ని వర్ణించారు. కుమారా, నీ ఒక్కడివైనా నా అంతటి వాడివి అనిపించుకోనాయనా, ఇంత మటుకు నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఒక్క సరైన వీరుణ్ణి చూడలేకపోయాను. కంసుడు నా ప్రతాపానికి మా తండ్రి కీర్తికి తగినవాడు అనుకున్నాను. అట్లా అనుకున్నందువల్లనే ఎంతో అల్లారుముద్దుగా పెంచిన నా చెల్లెళ్ళనిద్దరినీ వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ ఏం లాభం? పితృభక్తి ఎంతో ఉంది నాకు. నన్ను పితృభక్తికి నిదర్శనంగా చెప్పుకుంటారు. పితృభక్తి పరాయణుణ్ణి నేను. అటువంటి నాకు తండ్రిని జైల్లో వేసిన చెరబట్టిన మూర్ఖుడు అల్లుడు అనిపించుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే దురదృష్టమే ఉంటుంది. బంధువర్గానికి తన కొలువులో చక్కగా చోటిచ్చి రక్షించాలి, కానీ తన వాళ్లనే చెరబట్టడం ఏమిటి? అంత క్షుద్రత ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉంటుందా అసలు? అశరీరవాణికి భయపడటం ఏమిటి? ఆ ఒక్క మాట నాకు చెప్పు ఉంటేవాడు నా తంత్రశక్తితో 100 ఆకాశవాణుల్ని వినిపించేవాణ్ణి కదా. అప్పుడు వాడి పిరికితనం పోయేది, కంసుడి పిరికితనం పోయేది. పసికందుల్ని చంపే పిరికితనం మన వంశానికి తీరని అవమానం. ఎవడైనా తనని చంపునేమో, చంపుతాడేమో ఎవడైనా అనే భయం కొంచెం కూడా లేకుండా పెరిగి పెద్దవాడైన వాడిని నేనొక్కడనే అనిపిస్తోంది. అది చాలా ఆశ్చర్యము, శోచనీయం, ఆలోచించాల్సిన విషయం. నేనొక్కడనే ఉండటం అంటున్నాడు. తండ్రి సోమకుమార, నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్నాను. నీ అంతగా తండ్రి ప్రేమను పొందిన వాళ్ళు ఈ యుగం మొత్తంలో ఇంకెవ్వరూ ఉండర్రా నాయన. అంత వాత్సల్యం ఇచ్చాను నీకు నేను. నీ ప్రతాపం మీద కూడా నాకు ఆశ ఉన్నది. ఈరోజు ఎందుకో నువ్వు దేవకి అష్టమ గర్భం గురించి బేల పలుకులు పలికావు, దీనంగా మాట్లాడావు, కంసుడేమవుతాడో అని విచారపడ్డావు. అంతర్యామి అయిన కాలపురుషుడు ఎవరనుకుంటున్నావు నువ్వు? కాలభైరవ స్వరూపుడే ఆయన కాకుండా ఇంకెవ్వరూ లేరు కాలపురుషుడు అనేవాడు. ఆ కాలపురుషుడైన కాలభైరవుడి తల్లి జరాదేవి. జరా అంటే వయస్సు రూపంలో మనుషుల్ని భయపెడుతూ ఉంటుంది ఆవిడ. ముసల్తనమే జరాదేవి. భయపడిన వాళ్ళందరూ జరాక్రాంతులైపోతారు. ఆవిడ వాతబడిపోయి, ముడతలు పడి, దంతాలుడి, పళ్ళూడిపోయి శవగంధంతో కృశించి చనిపోతూ ఉంటారు. శైలపుత్రి అయిన జరాదేవి అనుగ్రహంతో నేను జరాపుత్రుడగా ఉన్నాను. జరకి కొడుకునైనా నేను. ముసల్తనం లేని జీవితాన్ని వరప్రసాదంగా పొందానురా నాయన. నీవు కూడా నాలాగానే, నువ్వు కూడా జరాదేవిని ఉపాసన చేశావంటే నీకు నా స్థితి వస్తుంది అన్నాడు. అనగానే సోముడు అన్నాడు, తండ్రి, ఈ భరత భూమి పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉండటం చూసి అశరీరవాణి పలుకులు నిజమేనేమో, కంసుడికి ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డా. నిజమే మీరు చెప్పింది. దేవకి అష్టమ గర్భంలో పురాణ పురుషుడు పుడతాడని ఆకాశవాణి పలికిందిట కదా. చాలా కాలం కిందట పరాశర మహర్షి కూడా చెప్పారుట ఈ విషయం. మాకు మీరే ప్రమాణం తండ్రి. మీరు చెప్పిందే నాకు ప్రమాణం కాబట్టి నా సందేహాన్ని తీర్చాలని ప్రార్థన చేస్తున్నాను అని అడిగాడు పాపం ఎంతో భక్తితో జరాసంధుడి కొడుకైన సోముడు. జరాసంధుడు ఇట్లా అన్నాడు, సోమకుమార విన్నాయినా, ఈ ఋషులందరూ గోవుల్లాంటి ఆవుల్లాంటి సాధు జంతువులు. మన చెండకౌశికల్లాంటి ఋషి ఎక్కడా ఒక్కడు కూడా లేడు. ఉంటే మా తండ్రి లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఎంతమందినో తయారు చేసి భరత భూమికి ఎంతో ప్రేమగా సమర్పించుండేవాళ్ళు కదా. ఈ ఋషులు చేసిందే ఏమీ లేదు. వీళ్ళు వేదాలు చదవకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమిటి? వేదాలు మూలబడిపోతాయా? వేదాలని వీళ్ళు ఈ బక్క ఋషులు భుజస్కంధాల మీద పెట్టుకొని కాపాడగలుగుతారా? వేద ధర్మం వీళ్ళ మీద ఆధారపడ్డది. వీళ్ళి వేద ధర్మాన్ని ఏ రాజకుమారులకు చెప్పారో వాళ్ళందరూ కొబ్బరికాయలో పీచు లాంటి వాళ్ళు. వీళ్ళు అసలు రాజులా? వీళ్ళు భరత ధర్మాన్ని ఉద్ధరిస్తారా? వీళ్ళు జాలక ఇంకొకడు అష్టమ గర్భంలో వస్తాడా? వంశం నిలపటానికి ఒక ఆడది ప్రార్థించిందిట. ఒక నోర్లేని ఋషి వచ్చి తన తపస్సుకంతా ధారబోసి గుడ్డివాణ్ణి పాండురోగిని కన్నాడుట. ఆ పుట్టిన వాళ్ళ ఆకారాలు చూస్తేనే ఈ ఋషుల శక్తి మనకు అర్థమైపోతుంది. మా తల్లి వంటి వీరమాతను ప్రసవించిన కాశీరాజు మా పినతల్లులను ఆ త్రాష్టులైన చిత్రాంగదుడికి విచిత్ర వీర్యులకి ఇచ్చి పెళ్లి చేశాడు. బంధువులు అని ఎవరి గురించి మనం, రాజవంశం అని ఏమి చెప్పుకోగలుగుతాం మనం? మన కల్లుడైన కంసుడి బావగారేమో గొడ్లం దోలుకుంటూ ఆ వైశ్యుల మందలన్నింటినీ మేపుతున్నాడు. వీళ్ళల్లో ఒక్కొక్కరిని ప్రతి కాలభైరవుడికి బలిద్దామనిపిస్తుంది నాకు. భరతభూమికి చక్రవర్తినై ఆసేతు సీతాచలము వేదధర్మాన్ని ఉద్ధరించి అధర్వణ శాఖలతో, ఓన్లీ వాడికి వేదధర్మం అంటే అధర్వణ శాఖ ఒక్కటే, ఎందుకంటే మంత్రతంత్ర శాఖ కాబట్టి, అధర్వణ శాఖలతో గురుకులంలో ఉన్న యువకులందరినీ, గురుకులంలో ఎవరెవరు చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చండ కౌశికుని లాంటి ఋషులుగా ఉద్ధరిస్తాను. సామ్రాజ్యం మొత్తం అప్పుడు నీ భుజస్కంధాల మీద ఉంచుతాను రా నాయనా అన్నాడు. సోముడు ఇట్లా అన్నాడు, పితృపాదులకు ఒక మనవి. నేను మనవి చేసుకుంటూ ఉన్నాను నాన్నగారు. దైవవ్రతుడైన భీష్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు కదా, ఆ గుడ్డిరాజుని భరతభూమికి రాజుని చేయటానికి ఎలా ఒప్పుకున్నాడు భీష్ముడు అన్నాడు. అనగానే జరాసంధుడు దానికి సమాధానం అన్నమాట, నాయనా భీష్ముడి జీవితము పండు పండి పురుగు పట్టినట్టు అయిపోయిందిరా. నాకు అతని మీద ఇదివరకు కాస్త గౌరవం ఉండేది, ఇప్పుడు ఇంకా అతని ప్రసంగం అతని పేరు తీసుకురామాక అవసరం లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి, భీష్ముడు అనేవాడు వీడి దృష్టిలో అసలు ఎందుకు పనికిరాని వాడు, వాడి గురించి ఆయన గురించి మాట్లాడుకోవటం కూడా అవసరం లేదన్నమాట. సోముడు ఇట్లా అన్నాడు, యదువంశం వాళ్ళందరూ ఆకాశవాణి పలుకుల మీద ఎంతో ఆశపెట్టుకొని ఎదురు చూస్తున్నారు. వసుదేవుడు ఉగ్రసేనుడు కారాగారంలో జైల్లో ప్రతీక్ష చేస్తూ ఉన్నారు ఆ పుట్టబోయేవాడి కోసం. బావగారు కంసుడు కూడా ఈ విషయం నమ్మాడని మనకు తెలుసు కదా అన్నాడు. జరాసంధుడు అంటున్నాడు, నమ్మకపోతే వాడికి ప్రాణభీతి ఎందుకు కలుగుతుంది, నమ్మాడు కాబట్టే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నాడు అన్నాడు. సోముడు, పరాశరులు కూడా ముందుగానే సూచించారని చెప్తున్నారు నాన్నగారు అన్నాడు. అంటే ఏం చెప్తూ ఉన్నాడు ఈ సోముడు పాపం, తనకి తండ్రికి ఎగినెస్ట్గా ఉన్న విషయాలు ఎత్తి చూపిస్తున్నాడు. భీష్ముడు అనేవాడు ఒకడున్నాడు, తర్వాత పురాణ పురుషుడు పుట్టడం మనం అనుకున్నట్టు అబద్ధం కాదేమో, పెద్దవాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఇలా చెప్పాడు. చెప్పినా కూడా ఇతనికి ఎక్కలేదు. దానికి మళ్ళీ జరాసంధుడు ఇట్లా చెప్తున్నాడు, వాళ్ళందరూ ఈ పరాశరుణ్ణి గురించి నువ్వు దిగులు పడుతున్నావా, రాజద్రోహులు విదేశీయులు వేరే వేరే దేశాల వాళ్ళు అయిన చేపల వాళ్ళ సంపర్కం కలిగి ఉన్నాడు ఆయన, ఈ ఋషులను గురించి చెప్పమాక నాకు, ఈ బెస్త వాళ్లతో కలిసి ఉన్నాడు ఆయన, ఆయనకి ధర్మ మార్గంలో పుట్టినవాడు వ్యాసుడట, అదే ధర్మ మార్గంతో వ్యాసుడు మా పినతల్లులకు పిల్లలు పుట్టిస్తానని బయలుదేరి శీలాన్ని చెడగొట్టేశాడు, కాబట్టి గుడ్డివాడు పాండురోగి పుట్టారు. ఇంకా యాదవులంటావా, వాళ్ళ శరీరాల్లో ప్రవహించేది స్వచ్ఛమైన క్షత్రియ రక్తమే కాదు, యదువంశం వాళ్ళు యాదవులు, యదువు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు, ఆ వంశమే దొరికిందా పురాణ పురుషుడు దిగి రావటానికి అన్నాడు. సోముడు ఇట్లా అన్నాడు, ఏదెట్లా ఉన్నా నాన్నగారు, కంసుడు మనకు అల్లుడు, మన ఇంటి అల్లుడు కదా, అతని కష్ట నష్టాలు రాకుండా మనం ఆదుకోవాలి కదా. మీరు ఒప్పుకుంటే నేను మధురానగరానికి వెళ్ళి 3-4 నెలలు ఉండి కంసునికి తోడుగా ఉండి వస్తాను అన్నాడు. దానికి జరాసంధుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, కంసుడు చాలా అభిమానవంతుడు, వాడు సిగ్గుపడిపోయాడు మనకు కబురు చేయలేదు, అతడి వాడికి అతనికి కావాలంటే నిన్ను పంపిస్తాను, నేనేం ప్రాబ్లం లేదు, నిన్ను ఇప్పుడేం ముంచుకుపోలేదు, పిలవకుండా ఎందుకు నువ్వు వెళ్ళటం, నువ్వు ఇప్పుడు పైగా బిజీగా ఉన్నావు కదా, ప్రత్యంగిరా మహాకృత్య అనే మంత్రాన్ని నువ్వు ఉపాసన చేస్తున్నావు కదా, ఆ దీక్ష పూర్తిగా నువ్వు ఆ ప్రత్యంగిరా మంత్రం అనే ఉపాసనని నువ్వు సంకల్పశక్తితో చేశావంటే ఆకాశం నుంచి ఘోరమైన ఆకారం ఉన్న కృత్యను పుట్టించగల సిద్ధి నీకు వస్తుంది. ఈ 3 నెలల్లో అది అయిపోవాలి. ఆ ప్రత్యంగిరా మంత్ర ఉపాసన నీకు సిద్ధి కలిగి తీరాలి 3 నెలల్లో. నేను గదాధరి తంత్రాన్ని నేను సాధిస్తున్నాను. అందులో గనక నేను నెగ్గానంటే మహాగదాయుధాలు అంటే పెద్ద పెద్ద గదలన్నీ అంతరిక్షంలో ఆకాశంలో వాటంతటవే వెళ్ళిపోయి ఏ రాజ్యం మీద నేను కోరుకుంటే ఆ రాజ్యం మీద ఆ నగరాల మీద సంహారం చేస్తాయి. అక్కడ వాటంతటవే గదలు వెళ్ళి యుద్ధం చేస్తాయి. ఇట్లాంటి కృత్యలు ఇంకొక 4 ఎంతో కష్టమైనవి అథర్వణ మంత్రాల్లో నిద్రపోతూ ఉన్నాయి. చండకౌశికుడి అనుగ్రహంతో వాటిని కూడా సాధించామనుకో, అప్పుడు అఖండ భారత సామ్రాజ్యాన్ని స్థాపించి, అంటే అఖండ భారతం అంటే ఎక్కడ 2వ వాళ్ళు ఉండరు, మొత్తం మొత్తం భారతదేశం అంతా ఒకే రాజ్యంగా అవుతుందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితి అదే కదా, ఒకే రాజ్యం కదా భారతదేశం అంతా. అలా చేద్దాం మనం, భరత ధర్మాన్ని మనమే ఉద్ధరిద్దాము. అడ్డం వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏముంది సింపుల్గా వాళ్ళని భౌతిక దేహాల నుంచి బయటపడేద్దాము. వాడికి చాలా ఈజీ, మనిషిని చంపటము అనేది అసలు వాడికి లెక్కలేదు. సో ఏముంది అడ్డం వచ్చిన వాళ్ళని తొలగించేద్దాము, వాళ్ళ ఫిజికల్ బాడీలోంచి తొలగించేద్దాం, అదే కదా మన పద్ధతి అన్నాడు జరాసంధుడు. పురాణ పురుషుడు అనే గ్రంథంలో 7th చాప్టర్ అయిపోయింది.